శ్రీరామదబ్రహ్మ సత్కృష్ణ. ఈ 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం. రాజవిద్య రాజగుహ్య యోగం అంటే విద్యలన్నిటికంటే రాజని ఒక అర్థం, రాజుల నుంచి వచ్చిందని ఒక అర్థం. ఏవం పరంపరా ప్రాప్త ఏమం రాజర్షియో విదుహ, 4వ అధ్యాయం చెప్తున్నారు పరంపరలు. ఎందుకంటే సూర్యుడు, సూర్యుడు కుమారుడు మనువు, ఇక్ష్వాకులు, వాళ్ళందరూ రాజులు, అలాగే వచ్చింది అని చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే ఇది రాజవిద్య అంటే రాజుల ద్వారా వచ్చిందని ఒక అర్థం. ఇంకోటి ఏంటంటే విద్యలన్నిటికంటే రాజు ఏమి రాజగుహ్యం, రహస్యాలన్నిటికంటే రహస్యమైనది ఏమి దానికి చెప్తున్నారు. ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యాం యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. నీకు ఇప్పుడు చెప్తున్నాను రహస్యమైనది, అరమరికి లేకుండా నీకు చెప్తున్నాను విను. చూడండి కానీ చూసుకోండి కావచ్చు రెఫరెన్స్. ఏమి అదేంటంటే జ్ఞాన విజ్ఞాన సహితం. నేను చెప్పింది జ్ఞానము అనుభవ విజ్ఞానం రెండితో కూడుకుని యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్, అశుభమైన సంసారం నుంచి నువ్వు విముక్తి పొందుతావో అటువంటి రహస్యమైన జ్ఞానాన్ని ఒక విద్యని చెప్తున్నాను వినన్నారు. ఏమి అదేమిటంటే రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షామగమం ధన్యం సుసుఖం కర్తుమ అన్నారు. ఏమి రాజవిద్య రాజగుహ్యం రెండు విద్య రహస్యమైనది, ఇది పవిత్రం పవిత్రమైనది, ఇదం ఇది ఉత్తమం అన్నిటికంటే ఉత్తమమైనది. ప్రత్యక్షావగమం ధన్యం, ధన్యం అనే పదం భగవద్గీత చాలాసార్లు వాడుతున్నారు. ధన్యం అని ధన్యం అంటే అర్థం ఏంటంటే జీవుడుగా పుట్టినవాడు ఆచరించవలసిన విధి అని. ప్రతి ఒక్కరూ ఆచరించవలసింది ఏంటంటే ఇదే, మరి ఇంకోటి కాదు. ధన్యం అనే పదం వేశారంటే అదే ఆచరించాలి. మరి అది ఆచరిస్తేనే వాడికి మోక్షం కానీ ఏదైనా ఉంది కానీ వాడికి మనుగడ ఉంది కానీ అది లేకపోతే లేదని. అటువంటి ఆచరించవలసిన ఒక కర్తవ్యం చెప్తున్నారేమని ప్రత్యక్షావగమం వెంటనే ఫలితమిస్తుంది. ఏమి సుసుఖం కర్తుమవ్యం, అది చేయడానికి అత్యంత సులభం, నాశరహితమైనది, ఎంత చేసినా సరే దాని ఫలితం నాశనం కాదు. వెంటనే ఫలితమిస్తుంది, నాశనం కాదు, ఉత్తమమైనది, పవిత్రమైనది, రహస్యమైనది, తర్వాత సులువైనది, ఇవన్నీ చెప్తున్నారు. ఏమి ఇది చేయకుండా ఇప్పుడు దానికి వెనకనే చెప్తున్నా, ఇది చేయకుండా ఉన్నారనుకోండి, నేను చెప్పిన రాజవిద్య రాజగుహ్యం అని ఈ చేయడానికి ఆచరించ అత్యంత సులువైన ఈ విద్యను ఆచరించలేదనుకోండి. అశ్రద్ధాన పురుష ధర్మయస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వత్మని అన్నారు. ఏమే ఏంటంటే అప్రాప్య మాం అంటే ఈ ఈ రహస్యానికంటే రహస్యమైన విద్య ఆచరించకుండా అశ్రద్ధదానా పురుష అంటే దాని మీద శ్రద్ధ చూపించకుండా, అంటే నేను చెప్పిన విషయంలో శ్రద్ధ చూపించకుండా అన్ని కాదు ఇంకో దాని శ్రద్ధ చూపించారనుకోండి. ధర్మశాస్య అంటే అంటే ఈ చెప్పిన ధర్మము ఏమి అసలు దీని మీద శ్రద్ధ చూపించలేదు అనుకోండి, చూపించకపోతే ఏమవుతుంది, అప్రాప్య మాం నన్ను పొందకే నివర్తంతే మృత్యు సంసారవత్మని. మృత్యువు సంసారం, మృత్యువు సంసారం అంటే ఏంటి, జనన మరణ రూప సంసార మార్గం, వత్మని అంటే మార్గం, జనన మరణ రూప సంసార మార్గంలో పడిపోతుంటారు వీళ్ళు. ఏది నేను చెప్పిన అంత శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఏమి అది ఆ ధర్మాన్ని పాడటం వల్ల. మరి ఇంతవరకు నేను సుసుఖం కర్తుమయ్యని చెప్పాను అంటే చేయడానికి సులువైందని చెప్పి, ఇక నా గురించి చెప్తాను నేను, ముందు నా గురించి తెలుసుకుని నువ్వు సాధన చేసుకో, నేను ఎటువంటి వాడిని నా స్వరూపం చెప్తాను నేను. ఏమిటవి ముందు మయా తదమిదం జగం అవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వాణి భూతాని నచాహం తేష్ అవస్థిత అన్నారు. అంటే అర్థం ఏంటంటే మయా తదమిదం జర్మ సర్వం అంటే అంటే ఈ నా చేతనే ఇదంతా వ్యాప్యంపడేది జగదం, ఏంటి జగత్తు, ఈ జగత్ అంతా నా చేత వ్యాపింపబడింది, నేను ఎటువంటి వాడిని జగత్ అవ్యక్తమూర్తిన ఇక్కడ చెప్తున్నారు. ఈ జగత్తుకి నేను అక్కడ మూర్తి అంటే మళ్ళీ రూపాన్ని కాదు అక్కడ అర్థం, నేను ఒక ఎగ్జిస్టెంట్ అంటే నేను ఒక వస్తువు అయి ఉన్నాను. ఏ వస్తువు, ఈ జగత్తు కంటే అతీతంగా అవ్యక్త స్వరూపంలో ఉన్నాను నేను ఈ జగత్తు కంటే. ఆ అవ్యక్త స్వరూపం ఉండే నా నుంచి ఈ జగత్ అంతా వచ్చింది. ఏమి ఏమి మత్స్థాని సర్వాణి భూతాని, నాలోనే అవన్నీ ఉన్నాయి. నచాహం, నేను వాటిలో లేను. తేష్ వ్యవస్థిత, అవి నాలో ఉన్నాయి. సరే, నేను వాటిలో లేను. నచాహం తేష్ వ్యవస్థిత, ఏవి ఇవన్నీ నాలో ఉన్నాయంటే, నేను వాటిలో లేను అవి నాలో ఉన్నాయంటే, అవన్నింటికంటే నేను పెద్దవాడిని కదా. ఎంత చక్కగా చెప్పారు, నేను అంటికంటే పెద్దవాడిని, నాలో అవి ఉన్నాయి కదా, నేను వాటిలో లేను. అది మళ్ళీ ఏంటి చెప్తున్నారు ఇప్పుడు, అవి కూడా నాలో లేవని మళ్ళీ చెప్తున్నారు ఇప్పుడు. మామూలుగా జనరల్ గా స్టేట్మెంట్ ఏంటంటే అవి నాలో ఉన్నాయి, నా నుంచి వచ్చాయి కాబట్టి అవి నాలో ఉన్నాయి. కానీ యథార్థానికి అవి నాలో లేవు సో అని చెప్తున్నారు మళ్ళీ. నేమని నచ్చమస్థాని భూతాని, అది నచ్చమస్థాని భూతాని పశ్చిమే యోగమైశ్వరం భూత భృణ్ణచ్చ భూతస్థో మమాత్మ భూత భావన అన్నారు. ఏమి అంటే అర్థం ఏమిటంటే, నిజానికి అవి నాలో లేవు, నా యోగ ఐశ్వరం చూడు నా అంటే యోగ నా తాలూకా మాయ తాలూకా ప్రభావం నా తాలూకా ఆ స్పెషాలిటీ చూడండి. యోగమైశ్వరం అని ఇంగ్లీష్లో చెప్పాలంటే నా స్పెషాలిటీ ఏమిటో చూడు, తెలుసుకో. ఏమిటది భూత భృణ్ణచ అంటే ఏంటి, నేనే భరిస్తున్నాను అన్నింటినీ. ఏమి భూతస్థ, నేను వాటిలోనే ఉన్నాను, నేను వాటిని అన్నిటి నేనే భరిస్తున్నాను, వాటిలో నేను ఉన్నాను. అన్నీ ఉండి కూడా నేనేంటంటే మమాత్మ భూత భావన, నేను వాటిలో లేను, అది అవి నాలో లేవు, నేను వాటిలో లేను. అది ఎంత చక్కగా చెప్తున్నారంటే, దాన్ని నెక్స్ట్ దీనిలో చెప్పబోతున్నారు. ఆ చెప్పబోతున్న చెప్తున్నారనమాట, నా యోగ ఐశ్వర్యం ఎలాంటిదంటే, అవి నా నుంచే పుట్టినప్పటికీ నాలోనే అవి ఉన్నప్పటికీ యథార్థంగా నాలో లేవు, నాలో ఉంటే అవి తెలుసుకునే ఉండేవి. చూసారా, యథార్థంగా నాలో లేవు, అవి ఏదో నాకంత కొద్దిగా ఎడంగా ఉన్నాయన్నమాట, అవి కొద్దిగా వెడంగా ఉన్నాయి, అందుకని అవి తెలుసుకోలేకపోతున్నాయి. నేను ఎదగలేను వాటిలోన. చూసారా, అవి నా నుంచి వచ్చినప్పటికీ కూడా, అంటే దీని అర్థం మామూలుగా చెప్పుకోవాలనుకోండి, ఇప్పుడు విద్యుత్ నుంచి ఇవన్నీ ఫ్యాన్లు లైట్లు అన్ని తిరుగుతున్నాయి, యాక్చువల్గా దానివల్లే తిరుగుతున్నాయి ఇవన్నీ. కానీ ఇవేవి తిరుగుతున్నాయి, దానికి సంబంధం ఏముందా? కానీ దానికి అంటుకునే ఉన్నాయి ఇవన్నీ, విద్యుత్ ఆధారం. అది లేకపోతే వెలగవు, ఏమి పని చేయవు. అయితే వీటి సంబంధం ఏముందా, వీటి వల్ల వాటి దానికి సంబంధం ఏముందా? లేదు. అలాగనే నా నుంచే ఇవన్నీ వచ్చినా సరే నాకేం సంబంధం లేదు. ఇంకోలా చెప్పాలనుకుంటే, ప్రభుత్వం ధనం ఇస్తుంది, ఉద్యోగస్తులకు జీతం ఇస్తుంది, ఆ జీతం ఇస్తుంటే జీతం ఖర్చు పెట్టుకుంటాడు వీడు. ఏమి ఈ జీతం ఎలా ఖర్చు పెట్టుకుంటాడో ప్రభుత్వం కావాలనా? కానీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ప్రభుత్వం నుంచి వచ్చింది. చూసారు, ఈ డబ్బు అనేది మళ్ళీ ఏంటి, ఈ డబ్బు ప్రభుత్వం ఇచ్చినా సరే ఈ డబ్బు ఇప్పుడు ప్రభుత్వానికి చెందదు, ఎవరి జీతం వాడిది, ఎవరి ఇష్టం వాడు ఖర్చు పెట్టుకుంటాడు, అంతేగాని నువ్వేం చేసుకుంటావు నాకు సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు. చూసారు, అట్లాగనే ఈ జీవుడి సృష్టి కూడా ఏంటంటే, నా నుంచి వచ్చినప్పుడు కూడా ఈ సృష్టికి నాకు సంబంధం లేదు, మళ్ళీ ఏంటంటే ఇవన్నీ కూడా నాలో లేవు. లేవంటే నిజానికి పూర్తిగా నన్ను అర్థం చేసుకునే స్థితిలో లేవు అవి. ఏమి అవి వాటికి నాకు ఉండే సంబంధం మళ్ళీ చెప్తున్నారు, యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాన్ని మత్స్థాని చుపధారయ అన్నారు. ఎంత చక్కనదే చెప్తున్నారు, ఈ విశాల ప్రపంచం ఉన్నది ఇదంతా, అంటే ఈ సృష్టి అంతా ఉన్నది, ఈ సృష్టికి అతీతంగా నేనున్నాను. ఆకాశం ఎంత విశాలమో, ఆ అంత విశాలమైన ఆకాశంలో వాయువు కూడా అంత విశాలంగా ఉంది. వాయువు కూడా విశాలంగా ఉంది అంటే వాయువు అంతా నిండిపోయి ఉంది, ఆకాశం అంతా ఉన్నప్పటికీ కూడా వాయువు అనేది ఆకాశం కంటుకోవట్లేదు, అలాగే ఆకాశం కూడా వాయువు కంటుకోవట్లేదు. ఏమి మరి ఎంత వ్యాపించి ఉన్నది ఆకాశం? ఉన్నంత వరకు వ్యాపించి ఉన్నది. నేను ఆకాశం వంటి వాడిని, ఈ వాయువు అనేది ఈ సకల జీవరాశి వంటిది. తాధా ఆ ప్రకారంగా సర్వాణి భూతాన్ని మత్స్థాని చుభదార, ఆ విధంగా నాలో ఉన్నాయి సుమా. ఏమి ఈ జీవులన్నీ కూడా అలా నాలో ఉన్నాయి సుమా, ఆకాశంలో వాయువు ఉన్నట్టు అలాగే ఉన్నాయి సుమా అని చెప్తున్నారు. మరి ఈ జీవులు గతి చెప్తున్నారు అనమాట. ఇప్పుడు నేనేంటంటే నా నుంచి వచ్చినప్పుడు కూడా నాకు వాటికి ఏమీ సంబంధం లేదని విడదీసి చెప్తున్నారు, ఏది చేసినా నాకు సంబంధం లేదని. ఏమి సర్వభూతాన్ని కౌంతేయ ప్రకృతిని యాంతి మామికాం, కల్పక్షయే పునస్థాని కల్పాదో విసృజామ్యహం అని అన్నారు. ఈ సకల జీవరాశులు అన్నీ కూడా ఏంటంటే కల్ప అంతమయ్యేటప్పటికీ నా ప్రకృతిలో కలిసిపోతాయి. నా ప్రకృతిలో గడిస్తే నాలో కలవు. కల్పాదో విసృజామ్యహం, కల్పకాలంలో మళ్ళీ సృష్టిస్తాను. దేని చేత? నా ప్రకృతి చేత. అయితే నేనేం చేయట్లేదు సుమా, ప్రకృతే ఎంత అన్నా. చాలా జాగ్రత్తగా చెప్తున్నారన్నమాట ఏమిటంటే, ఈ కల్పకాలంలోన వాళ్ళు పుడుతుంటారు, మళ్ళీ కల్పక్షయంలోన నశిస్తుంటారు. అవన్నీ కూడా నా ప్రకృతికే వస్తాయి, ప్రకృతి వరకు వస్తాయి, నా దగ్గరికి రావు. దీనికే స్వామీజీ ఎంతో చాలా లోతుగా చెప్పారు. అదేమిటంటే, ఉపాసన ఆశ్రితో ధర్మో జాతే బ్రహ్మని వర్తతే ప్రాగుత్పత్తి రజం సర్వం తేనాహ కృపణస్మృతాహ అని మాండుక్య గౌడపాద కారికలు చెప్తున్నారు. ఈ ఉపాసనలు ఉన్నారు చూసారా, ఒక్కొక్క రూపాన్ని ధరించి ఉపాసన చేసి చాలా పరాకాష్ఠగా ఆ దేవిని ఆ దేవతని ఇలాగా ఉపాసన చేసి మరి అందరిలో పూన్నట్టు చేసుకుంటారు చూసారా. వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారట? జాతే బ్రాహ్మణి వర్తతే, నా ప్రకృతిలోనే చేరుతారు వీళ్ళందరూ. ప్రాకు ఉత్పత్తే రజం సర్వం, ఈ ఉత్పత్తి అయిన ప్రాక్తు అంటే ఈ సృష్టికి పూర్వం ఒకటి పుట్టినది ఒకటి ఉన్నది, అదెవరు? నేను. ఇప్పుడు చెప్తున్నారు కదా, అదే నేను పుట్టుకు లేని వాడిని ఒకడు ఉన్నాను, నేను ఈ ప్రకృతికి ముందు కూడా ఉన్నాను. ఏమి అందులో మాత్రం వీళ్ళు ఎవరు కలవరు? ఎవరు ఈ ఉపాసకులు ఎవరు? ఏమి అందువల్ల నన్ను కను తెలుసుకుంటేనే నాలో కలుస్తారు, తెలియకపోతే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? వీళ్ళందరూ మామూలుగా వెళ్తారు, వీళ్ళు కూడా వెళ్తారు, వాళ్ళు వెళ్తారు. ఈ ఉపాసన చేసేవాళ్ళు ప్రకృతిని కలుస్తారు, ఉపాసన చేయని వాళ్ళు మూర్ఖులు కూడా ప్రకృతిని కలుస్తారు. కాకపోతే వీళ్ళు నీచ్యంలో ఉంటారు, వాళ్ళు ఉత్తమ జన లోకాల్లో ఉంటారు. అంతే, ఉండేదంతా ప్రకృతిలోనే ఉంటారు, ప్లాట్ఫామ్ ఒకటే. సో మళ్ళీ చెప్తున్నారు, ప్రకృతి స్వామ అవస్థభ్య విసృజామి పునః పునః భూతగ్రామ హిమం కృత్సం అవస్సం ప్రకృతేర్ వశాత్ అన్నారు. అంటే ఏంటంటే, ఈ జీవులకి వాళ్ళకి స్వతంత్రం లేదు, వాళ్ళు ప్రకృతికి వసులై ఉన్నారు. ప్రకృతికి వసులై ఉండటం వలన ఏంటి, భూతగ్రామ్యము అంటే ఈ యొక్క సకల జీవులన్నీ కూడా ప్రకృతికి వసులై ఉండటం వల్ల నేనేం చేస్తున్నానంటే, ఈ ప్రకృతిని ఊతక తీసుకొని విసృజామి పునః పునః అంటే కల్పకాలంలో ఈ ప్రళయం సృష్టి ప్రళయంలో ఏంటంటే చావడం పుట్టడం ఇలా జరుగుతూనే ఉంటాయి. అవన్నీ దేనివల్ల జరుగుతున్నాయి? విసృజం నేనే చేస్తున్నట్టు కనిపించిన చేసేది ఎవరు? ప్రకృతి. అక్కడ అది మాత్రం చాలా జాగ్రత్తగా చెప్పుకొస్తున్నారు, ఆ ప్రకృతిలోనే ఇవన్నీ జరుగుతుంటాయి సుమా అని. మళ్ళీ చెప్తున్నారు, ఒకవేళ నేను చేసినట్టు ఎన్నో కర్మలు చేసి మరి అవతరించినట్టు, మరి ఎవరినో ఉద్ధరించినట్టు, దుష్ట శిక్షణ శిష్యలక్షణ ఇవన్నీ చేస్తున్నా ఉన్నారు కదా, ఏమీ సంబంధం లేదనైనా, నేను అసలు అవతరించడం లేదు, నేను అవతరిస్తున్నాను అనుకుంటున్నారేమో, అవతరిస్తున్నానని చెప్తున్నాను కానీ నా ప్రకృతి అలాగే నన్ను అవతరింపజేస్తుంది అంతే, నాకేం సంబంధం లేదు. నచమాంతాని కర్మ అని ఏమి నిబద్ధంతి ధనంజయ ఉదాసీనో వదాసీనో మసక్తం తేషు కర్మసు అని అన్నారు. చూసారా ఎంత చక్కగా చెప్తున్నారంటే, నచమాంతాని కర్మ అని నన్ను ఈ ప్రకృతితో చేయించిన కర్మలు ఏవి ఉన్నాయో చూసారా, అవేవి నన్ను బంధించవు. ఓ అర్జున, నన్ను ఈ కర్మలు ఏవి ప్రకృతి ఇష్టం అయినో చేస్తుంది, సృష్టిస్తుంది, లయం చేస్తుంది, లేకపోతే ఎన్నో కర్మలు చేస్తుంది, కానీ అవన్నీ చేసినా సరే నన్ను మాత్రం అవి బంధించు. నేను ఎలాగుంటానట? ఉదాసీన వదాసీనో మసక్తం, న్యూట్రల్ బాయ్ లాగా ఏమి సంబంధం లేనట్టు కూర్చుంటాను నేను. ఉదాసీనం వత్ ఆసీనం, నేను అలా కూర్చుంటాను, ఏమి సంబంధం లేని వాళ్ళ కూర్చుంటాను. అసక్తం తేషు కర్మసు, వాళ్ళు ఈ జీవులు చేసే కర్మలు ఎందు ఏమి సంబంధం లేకుండా నేను కూర్చుంటాను అలాగా. ఏమి నేను కూర్చోవడం కాకుండా మళ్ళీ క్లియర్గా చెప్పేస్తాను, ఎందుకు ఇందుకు ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు? ఇప్పుడు చెప్తాను విను. మయా దక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతు నానేవ కౌంతే జగద్ విపరివర్తతే అన్నారు. ఇక్కడ ఓపెన్గా చెప్పేశారు, నాయన నేను అధ్యక్షుల్లా కూర్చుంటాను వృద్ధానికి కూడా, నాకు సెక్రటరీ పక్కన ఉంటుంది, ఎవరు ప్రకృతి ఉంటుంది, సూయితే సచరాచరం ఆ తల్లి చూసుకుని అన్ని సృష్టించుకుంటుంది, నేను మాత్రం కూర్చుంటాను, ఏమి అవన్నీ చూసుకుంటుంది. హేతు నానేవ కౌంతేయ, ఈ కారణం చేత, ఏ కారణం చేత, నా ప్రక్కనుండే ప్రకృతి ఇవన్నీ సృష్టించి చేసుకునే కారణం చేత జగత్ విపరివర్తతే, ఆ జగత్ కనబడుతుంది మీకు. ఈ జగత్ ఉండడానికి కారణం ఏది కాదు, ఆ ప్రకృతి సృష్టిస్తుంది. దీనికి నిరాళంపు ఉపనిషత్తులు ఉపనిషత్తులకు వెళ్తే తెలుస్తుంది. ఇంకా అదేమిటంటే బ్రహ్మణ సకాశాత్ నానా విచిత్ర జగన్ నిర్మాణ సామర్థ్యక బుద్ధిరూపక బ్రహ్మశక్తి రేవ ప్రకృతి అన్నారు. నిరాళంపోపనిషత్తులు ఏంటంటే ప్రకృతి యొక్క నిర్వచనం ఏంటంటే బ్రహ్మణ సకాశాత్ అంటే బ్రహ్మకు సమీపం ఉండి, అంటే నేను అధ్యక్షుడిగా ఉంటాను తను పక్కన ఉంటుంది. నానా విచిత్ర జగన్ నిర్మాణ సామర్థ్యక బుద్ధిరూపక బ్రహ్మశక్తి రేవ ప్రకృతి. సో నే ప్రకృతి అనేది అదేది కాదు, నా శక్తే. కాకపోతే ఏంటంటే నానా విచిత్ర జగన్ నిర్మాణ సామర్థ్యం దానికి ఉంది. అది ఏ రూపంలో ఉంది? బుద్ధి రూపంలో ఉంది. అటువంటి ప్రకృతి నా పక్కన ఉంది. నిజానికి అది నాదే, కానీ నేను ఒక ఇంకో ప్రక్కన ఉన్నాను, నా ప్రక్కన అది ఉంది. ఆ కారణం చేత జగద్ విపరివర్తతే అంటే నేను పైన ఉన్నాను, ప్రకృతి కింద ఉంది. ఈ ప్రకృతిలో ఈ జీవులన్నీ ఉండి కర్మలు చేస్తున్నాయి. ఆ కర్మలకి నాకేం సంబంధం లేదు, ఆ సృష్టికి నాకేం సంబంధం లేదు. కాకపోతే ఆవిడ నా పక్కన అన్ని చేస్తుంది, నా శక్తి తీసుకొని. ఇటువంటి యథార్థాన్ని తెలుసుకోకపోవడం వల్ల అవజానంతి మామూఢ మానుషం తనుమాశ్రిత పరంభావం అజానంతో మామభూత మహేశ్వరం. ఇక్కడ చెప్తున్నారు నేను అక్కడి నుంచి వచ్చి ప్రకృతిలోకి వచ్చి నేను ఒక రూపం ధరించినట్టు అవతరించినట్టు అనేక రకాలుగా అనుకుంటున్నారు కదా. నేను మానవ రూపం ధరించానంటే అనుకుని ఒక రూపం ధరించాననుకుని నన్ను అవమానపరుస్తున్నారు. అంత విశాలమైన నన్ను తీసుకొచ్చి ఒక చిన్న రూపంలో పెట్టుకొని ఇదే నేను అనుకుని నాకు అవమానపరుస్తున్నారు. నేను ఆ సకల భూతాలకు ఆదికర్తని, మరి ఈ మహేశ్వరుని ప్రభువుని ఏమి అటువంటి ఆయన తీసుకొచ్చి ఎక్కడికి పెడుతున్నారు? చిన్న రూపంలో నేను ఎక్కడో వచ్చాను అని అనుకుంటున్నాను. అయితే యథార్థ నన్ను చేసుకున్నట్టు ఈ రూపం స్మరించేవాళ్ళంత ఏమైనట్టు చెప్తున్నారు. మోఘాశ మోఘకర్మాను మోఘజ్ఞాన విచేత సహ రాక్షసీం ఆసురించైవ ప్రకృతి మోహినీశ్రితా అన్నారు. అందువలన నన్ను అంత విశాలమైన నన్ను విడిచిపెట్టి నన్ను అర్థం చేసుకోకుండా ఏదో ఒక రూపం పెట్టుకుని నా పేరు పెట్టుకుని చూసారా, ఏదో ఒక రూపం పేరు కొట్టి నా పేరు పెట్టుకుని చేస్తారే వాళ్ళు. ఎటువంటి వాళ్ళంటే మోఘాశ మోఘకర్మాను, వాళ్ళు చేసే వాళ్ళకి చేసే కర్మలు కానీ వాళ్ళ ఆశలు కానీ ఏం వాళ్ళ మనసు కానీ వాళ్ళ జ్ఞానం కానీ అంత వ్యర్థం. మోఘం అంటే అర్థం ఏంటంటే వ్యర్థము. ఏమి ఉపయోగపడింది దానికి? అమోఘం. ఓహో ఏమి చెప్పాడు అమోఘంగా చెప్పాడు. అమోఘం అంటే అర్థం ఏంటి? అది ఉపయోగపడేదని. ఉపయోగపడని దానికి ఏంటారు? మోహం. చూసారా మనం వాడుతుంటాం పదాలు, అర్థమైందా? మోఘాస మోఘకర్మాను మోఘజ్ఞాన విచేత సహ రాక్షసీం ఆసురించేవ ప్రకృతి మోహిని స్మితా. ఈ ప్రకృతి నా ప్రకృతిలో పడిపోయి అందులోనే వాళ్ళు కర్మలు చేసుకుంటూ కర్మఫలాలు తీస్తూ మొత్తం వ్యర్థ ప్రయోజనంతో ఉంటున్నారు సుమా అని అన్నారు. ఎవరు? ప్రకృతిని పట్టుకునేవాళ్ళు. ఇప్పటి నుంచి ఏంటి ఏంటి అశ్రద్ధ దానా పురుష, నేను చెప్పినది ఎందుకు శ్రద్ధ లేకుండా ఉండటం వాళ్ళు ఇలాగ అయిపోతున్నారు. మరి నన్ను పట్టుకుని ఉన్నారు సుమా. ఎవరుంటే వాళ్ళు? మహాత్మానత్తు మాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత భజంచ అనన్య మనసోజ్ఞాత్వ భూతాదిమయం. కొంతమంది వాళ్ళు ఎవరు మహాత్ములంట, అటువంటి దైవీ సంపద గల వాళ్ళని మహాత్ములను సంబోధిస్తున్నారు. వారేంటి? దైవీం ప్రకృతి ఆశ్రిత దైవీ ప్రకృతిని ఆశ్రయించి భజన్ చనన్య మనసోజ్ఞాత్వ భూతాదిమయం. ఈ చరణం చూడలాగా చూడలే. భూత ఆదిం అంటే ఏంటి? సృష్టికి మీద ఉండేవాడిని, ఏమి మొదలు ఉండేవాడిని, అది నాశనం లేనివాడిని. ఈ ప్రకృతి నాశనం అవుతుంది కానీ నేను నాశనం లేను. అయితే నేను ఎక్కడున్నాను? ప్రకృతికి అతీతంగా ఉన్నాను. అతీతంగా ఉండి భజన్ చనన్య మనసోజ్ఞాత్వ అనన్య మనసోజ్ఞాత్వ అంటే ఏంటి? తనకంటే అన్యం కాలేరని తెలుసుకుని. చూసారా? అంటే నేను అంతరాత్మల రూపంలో ఉన్నాను. నేను ప్రతి ఒక్కరి జీవుల్లోనూ కూడా అంతరాత్మలో నేనున్నాను. అంతరాత్మగా నన్ను తెలుసుకుని నేను ప్రకృతికి అతీతంగా ఉన్నానని, ఈ జీవులు అబ్బో అన్నిటికీ ఆధికర్తగా ఉండి నాకు నాశనం లేదని ఎవరైతే తెలుసుకుంటే వాళ్ళు మహాత్ములు. వాళ్ళు దైవ సంపద సంపదనితో ఉండి నన్ను ఆరాధన చేస్తారు. వాళ్ళు ఈ కింద ఉండే ప్రకృతిలో పడిన వాళ్ళేంటి, వాళ్ళు ఏం చేస్తారు? ఇలాగ వ్యర్థ ప్రయోజనం అయిపోతారు. అటువంటి ఆ దైవీ సంపద ఆశ్రయించిన మహాత్ములు నన్ను ఎలా భజించేస్తారో వాళ్ళు చెప్తున్నారు. చూసారా ఎలా భజన చేస్తారు? సతతం కీర్తయంతోమ యతంతశ్చ దృఢవ్రతాహ నమశ్యంతశ్చ మాం భక్త నిత్యయుక్త ఉపాసతే అన్నారు. ఆ పదాలు ఎంత చక్కగా ఎలాగున్నాయంటే అర్థమవుతుంటే అమృతం. సతతం కీర్తయంతోమా, నన్ను ఆ భూతాధికర్తగా సకల భూతాలకు పైన ఉన్నానని అనే తెలుసుకుని నన్ను ఎప్పుడు కీర్తిస్తారు ఆ భావంతో. ఏమి యతంతశ్చ దృఢవృతా, ఎలాగ మంచి దృఢంగా ఉండి ఇంకా చలనం లేకుండా నన్నే ఆరాధన చేస్తారు ఎప్పుడు. ఎలా కీర్తన చేస్తారట? నమస్యంతశ్చ మాం భక్త్య నిత్యయుక్త ఉపాసతే, నిత్యము యోగ సాధన చేస్తూ నాయందు భక్తితో ఉంటూ లోపలే నాకు నమస్కరించుతూ నన్నే కీర్తిస్తూ దృఢంగా పనిచేస్తారు, ఆరాధన చేస్తారన్నారు. చూసారా, ఇట్లా యోగ సాధన చేసి భక్తితో ఉండేవాళ్ళు మాత్రమే మహాత్ములు వాళ్ళు. చూసారు, మిగతా వాళ్ళందరూ మరెవరు కాదు, వాళ్ళే దైవ ప్రకృతి గల వాళ్ళు. వాళ్ళు ఆ మహాత్ములు నన్ను ఈ విధంగా నిరంతరం కీర్తన చేస్తూ నన్నే లోపలే నమస్కరించుకుంటూ భక్తితో ఉండి ఆరాధన చేస్తారు యోగం చేస్తూ. ఏమి ఇటువంటి యోగం చేసిన వాళ్ళు నిరంతరం నన్నే లోపల అంతరాత్మనని చేసుకోవడమే కాకుండా వాళ్ళు బయట వ్యవహారం కూడా చేస్తారు. ఆ వ్యవహారం ఎలా చేస్తారో చెప్తున్నారు మళ్ళీ. ఏది ఈ భక్తులు ఎవరు? మహాత్మనస్తు మహంపాద దైవ ప్రకృతి ఉండే మహాత్ములు ఎలా ఉంటారు? ఏమి జ్ఞాన యజ్ఞేన చేప్యన్నే యజంతో మాము పాసతే ఏకత్వేన పృథక్వేన బహుధా విసుతో ముఖము అన్నారు. నాకు ఇక్కడ దీంతో మొత్తం వెలిగిపోయింది ఇక్కడ ఈ శ్లోకంతోనే. ఎలా వెలిగిందంటే, యోగ సాధన చేస్తూ అంతరాత్మ నన్నే ఆరాధన చేస్తారు అని చెబుతూ వాళ్ళు ఆ చేసిన వాళ్ళు బయట కూడా వ్యవహారంలో ఉన్న కర్మలు అన్ని చేసుకుంటారు. చూసారా, వాళ్ళు ఎలా చేస్తారంటే జ్ఞాన యజ్ఞాన చేపి అన్ని ఇందులోని వాళ్ళు కొంతమంది ఏంటంటే అడవుల్లోనే ఎక్కడో గుహల్లో ఉండిపోతారు. ఇంకా వారే మరి నన్ను పట్టుకుని ఉంటారు, అంతరాత్మ ఆరాధన చేస్తూ అందరూ ఉండిపోతారు ఆనందం అనిపించుకొని. కానీ బయట ఈ శరీర యాత్రతో ఉండి బయట వ్యవహారం చేసుకుంటారు. చూసారా, వీళ్ళు మాత్రం ఏంటంటే జ్ఞాన యజ్ఞం అనే భావనతోన నన్ను ఈ విధంగా ఉపాసన చేస్తారట. ఎలాగట? ఏకత్వైన పృథగ్వైన బహుధా విసుతో ముఖం. ఈ పదం ఎలా అండర్లైన్ చేయాలి అలాగా, నేను ఒక్కడనే అన్నిట్లో ఉన్నాను, బహుధా విసుతో ముఖం, ఈ సకల జగత్తులు అనేక రూపాలు నేను ధరించాను, ఎవరిని? నేను, నేను ఒక్కడనే, నేను ఒక్కడనే ముందు తెలుసుకుంటాడు. ఎందుకు? భూతాది మగ్యం భజంచి అనన్య మనసోజ్ఞాత్మ భూతాదిమయం అని చెప్పారు కదా, సకల భూతాలకు ఆదికర్తనని నన్ను తెలుసుకుంటాడు కదా. అలాగ ఏకంగా ఉండే వస్తువు నేనని తెలుసుకుని పృథక్వైన బహుధా విసుతో ముఖం అంటే ఈ జగత్తులోని అన్నిట్లో కూడా తను ఏ పని చేసినా సరే నేనే ఉన్నానే భావంతో ఉంటాడు. ఇలాగ దైవీ ప్రకృతి ఆశ్రయించి యోగ సాధన చేసిన వాళ్ళు ఎలా ఉంటారు? మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రకృతిలోనే చూస్తారు, ఉన్నాడు అనుకుని ఊహిస్తూ చేస్తుంటారు. వాళ్ళ చూపు వేరు, వీళ్ళ చూపు వేరు. చూసారా, వాళ్ళ చూపు వేరు, వీళ్ళ చూపు వేరు. వీడు అంతరాత్మ తెలుసుకుని అట్నుంచి పైనుంచి చూస్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి ఇదంతా విన్నాం. ఈవేళ ఆయన ఎవరు పిలిచారు, మన గురువు గారు డివోటి పిలిచారు. పిలిచి రమ్మనమంటే నాకు ఎలా అనిపించింది, గురువు గారే పిలిచారు, వారి ఆజ్ఞ, ఆయన పిలిచినట్లేదు, వారి ఆజ్ఞ ప్రకారం వెళ్ళాలి. ఒకవేళ నాకు వీలు కాదనుకో, వారి ఆజ్ఞ లేదు అందుకే నాకు వెళ్ళొద్దని అనిపిస్తుంది. సో వెళ్ళాలి అనిపించిందంటే వారి ఆజ్ఞ కలిగింది, వారు పిలిచారు, వారి సేవ చేయాలి, నా డ్యూటీ వెళ్ళాం. అది కూడా ప్రార్థనే. చూసారా, ఆ విధంగా ఏంటంటే ఏకత్వైన పృథగ్వైన బహుధా విసుతో ముఖం, ఒకే వస్తువు అన్ని చోట్ల ఉందనే భావనతో కీర్తన చేస్తుంటారు. అది కూడా అది జ్ఞానయజ్ఞం. ఇప్పుడు జ్ఞాన మార్గం ఇది, యోగ సాధన చేస్తూ జ్ఞాన మార్గంలోకి వెళ్ళడానికి ఇదనమాట. నువ్వు వాట్ ఎవర్ యూ డూ సీ మీ ఇన్ దట్. ఎందుకు? నీకు నా స్వరూపం చెప్తాను నేను. ఆ స్వరూపం ఎలా తెలుసుకుంటావు? డైరెక్ట్గా యోగ సాధనతో అంతరాత్మలో నా దగ్గరకు వస్తావు, వస్తూ నువ్వు చూస్తుండు. అందుకు చెప్పారు, ముందు నీలో చూసి తర్వాత నాలో చూశాను అన్న ఉద్దేశం అది. నాలుగో అధ్యాయం ఏం చెప్పారు? ఏవం యజ్ఞ యజ్ఞాత నపురన్ మోహం ఏమం యాశ్యసి పాండవ ఏనభూతాన్ యశేషేన దక్షశ్చాస్మన్ యధోమి అని నాలుగో అధ్యాయం చెప్తున్నాను. యజ్ఞాత్వ నపునర్మోహం, ఏది ఏ జ్ఞానాన్ని పొందితే మళ్ళీ మోహం పొందడు. ఏమి ఏవం యాశేషి పాండవ, ఈ విధంగా సద్గురు దగ్గరికి వెళ్ళి అక్కడ సాష్టాంగ దండప్రవణం చేసి పొందేమో ఏమి జ్ఞానం ఉన్నది చూసావా, ఆ జ్ఞానం పొందితే నీకు మరి ఎప్పుడు మోహం కలగదు. అదే కాకుండా ఏనభూత నశేషైన ద్రక్షశాస్మన్ అధోమయి, దేని చేత నువ్వు అందరూ అన్ని జీవుల్ని కూడా ముందు నీ లోపల చూసి తర్వాత నా లోపల చూస్తారు, ఆ ధ్యానం చేత ముందేంటంటే అన్ని జీవులను ఎక్కడ చూడాలి? ముందు నీలో చూడాలి. ఫస్ట్ చూడవలసింది ఎక్కడ? తన అంతరాత్మ చూడాలి. ఆ పిమ్మట బయట నేను బ్రహ్మాండానికి అదిపితే నాలో చూస్తావు. అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట, వాళ్ళు ఏకత్వైన బహుత్వైన పృథక్వైన అంటే ఒకే వస్తువు అనేక రూపాలు ఉన్నట్టు చూస్తారు. అయితే ఇప్పుడు ఎలా ఎక్కడెక్కడ చూస్తారట, అహం క్రతురహం యజ్ఞ స్వధామహమౌషధం మంత్రోహం అహమే వాజ్యం అహమగ్ని రహం హుతం అన్నారు. చూసారా నేను ఎక్కడెక్కడ అంటే ఈ యజ్ఞాలు యాగాలు చెప్తున్నారు. చూసారా ఈ బాహ్యకరములన్నింటిలో కూడా నన్ను చూడు ఎలా చూస్తాడు, నేనే యాగాన్ని అంటే యశ్వమేధ యాగం ఆ యాగం ఈ యాగం క్రతువులు అన్నీ నేనే అహం యజ్ఞ నేనే యజ్ఞము నేనే ఏమి స్వధామహమౌషధం. స్వధాం అంటే అన్నం అనే ఒక అర్థం ఉంది, పితృలు దేవతలకు తప్పించిన పిండం అనే అర్థం స్వధాం అంటారు. సో ఔషధం నేను అందరికీ అన్నిటికీ రోగాలు నివృత్తి చేసే ఔషధం నేనే. మంత్రోహం నేనే మంత్రాన్ని ఏమి అహమే వాజ్యం ఈ యజ్ఞంలో పోసే ఆజ్యం నెయ్యి నేనే ఏమి అహం అగ్ని అగ్ని నేనే అహం హుతం అందులో హోమ ద్రవ్యాలు చేసేది కూడా నేనే. అంటే ఇది నాలుగు వచనాలు చెప్పేశారు. బ్రహ్మాగ్నో బ్రహ్మ అది బ్రహ్మాత్మనం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నో బ్రహ్మనాథం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని నాలుగు వచనాలు చెప్తున్నా చెప్పేశారు న్యాయోగంలో. అది చెప్తున్నారంటే నువ్వు ఏది చేసినా బ్రహ్మమే, నువ్వు బ్రహ్మమే, నువ్వు చేసే పని బ్రహ్మమే, నువ్వు వాడే ఉపయోగించే ద్రవ్యాలు బ్రహ్మమే, అన్నీ బ్రహ్మమే అనే స్థితితో జ్ఞానం అయిపోయింది. చూసారా ఇతను యోగ సాధన చేసిన వాడికి సాధ్యం సుమా, అది ఉత్తనే ఊరికి నేను బ్రహ్మ బ్రహ్మ అంటే కుదరదు. అంతరాత్మ వైపు మనసు మళ్లించాడు. సో అలాగుండగా చేస్తాడు. ఆ చేయడమే కాకుండా ఇప్పుడు ఈ యజ్ఞాలు యాగాలని చూడటమే కాదు, ఇప్పుడు అన్నింటిలో నన్ను చూస్తావు. ఎలా చూస్తాడు వాడు, అహం పితాహమస్య పితాహమస్య జగత మాత ధాత పితామహ వేద్యం పవిత్ర ఓంకార రుక్సామ యజురేవచ అన్నారు. చూసారా నేను అన్నింటిలో నేనే ఉన్నాను. నీకు తల్లిని నేనే, తండ్రిని నేనే, తర్వాత అన్నిటికీ దాత మిమ్మల్ని ధరించేవాడును నేనే, పవిత్రమైన వాడు నేనే, ఓంకారం నేనే, మరి ఈ వేదాలు నేనే, అన్ని వేచి నన్ను చూడు. అక్కడికి వెళ్ళి చూడు, అక్కడికి వెళ్ళి ఏకత్వంలో చూసి బహుత్వని కానీ చూసుకో. చూడటమే కాదు ఇంకా నీకు ఎక్కడ నువ్వు ఎక్కడ ఉంటావు, నువ్వు లేనిది నేను లేనిది నువ్వు లేవు. గతిర్ భక్త ప్రభు సాక్షి నివాసం శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం బీజ నిధానం బీజమవ్యయం అన్నారు. అంటే ఏంటంటే నీ గతిని నేనే, ఏమి భక్తని భరించేవాడు నేనే, ప్రభువుని నేనే, సాక్షిని కూడా నేనే, శరణము అంటే నువ్వేంటంటే నివాసము నేనే, నువ్వు ఉండే నివాసము నేనే, శరణం నీకు రక్షించేవాడు నేనే, సుహృత్ నువ్వు అడగకుండా ఇచ్చే ఉపకారం చేసేవాడు నేనే, మరి ప్రభవ ప్రళయస్థం అంటే నీ చావు నేనే, నీ పుట్టుక నేనే, నువ్వు ఉండే స్థానము నేనే, నువ్వు దాచుకునే ధనము నేనే, అసలు నీ మూలానికి బీజమే నేను. అంటే ఏంటి, నీ ఎగ్జిస్టెన్స్కి నీకు ఉండే నువ్వు పుట్టడానికి బీజం ఏది ఉంది అదే నేను. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మైన్ మీ, ఎవ్రీథింగ్ ఈజ్ మీ అండ్ మైన్ అని ఆ విధంగా చెప్పుకొచ్చారు. అన్నింటిలో కూడా చూడగలుగు నువ్వు ఆ భావంతో ఉండేటప్పుడు, నువ్వు సకల కర్మలో చూడు, ఏమి నన్ను చూడు చూస్తుండు. మళ్ళీ ఏం చెప్పారు, తతామ్యహం అహం వర్షం నిహృగ్గా నిగృహాన్ ఉసృజామిచ్చ మృత్యుంచ అమృతశ్చైవ అమృతంచైవ మృత్యుశ్చ సదసత్యాహం అర్జున అన్నారు. ఏమని తపామ్యహం అంటే తాపం వేడి కూడా నేనే, అహం వర్షం వర్షం కూడా నేనే, నిహృగ్గా నిగృహాన్ని ఉసృజామిచ్చ వర్షం రాకుండా చేసేది నేనే, మళ్ళీ సృష్టించి వర్షం వచ్చేటట్టు చేసేది నేనే. స్వామీజీ అవన్నీ చేశారు, అవన్నీ నేనే. మళ్ళీ ఏంటి అమృతంచైవ అంటే చావు లేకుండా అమృతత్వ స్వరూపం చేసేది నేనే, మృత్యుశ్చ మృత్యు కూడా నేనే. అవన్నీ ఎందుకు, సదసత్యాహం అర్జున, సత్ అన్నవా అదే నేనే, అసత్ అన్నవా అదే నేనే. అంటే ఈ విధంగా ఏంటంటే సర్వం నేననే భావనతో నువ్వు చెయ్యి. ఎక్కడ నువ్వు ఏ నీ మనసులో ఏ సంకల్పం కలిగిందో ఆ సంకల్పం నీకు ఏ దృశ్యం గోచరిస్తుందో అది నేనే, అంతటా నేనున్నాను సుమా అంటే నీ మనసులో సర్వం నేను నిండి ఉన్నాను సుమా అని చెప్పి అహం చెప్తే అవసరం అని చెప్తున్నారు. అది చెప్పింది కాకుండా ఇప్పుడు చెప్తున్నారు, నేను ఇంత చెప్పాను మహాత్ములైన దైవీ సంపద గల వాళ్ళు ఇలాగ చేస్తే వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు. ఏకత్వమైన బహుత్వమైన ఇలాగైనా చేసినా సరే నన్నే ఆరాధన చేస్తారు. నన్ను చేయకుండా అంతరాత్మ నన్ను తెలుసుకునే యోగం చేయకుండా ఈ విధంగా నన్ను అర్థం చేసుకోకుండా బండగాను వేదాల్లో ఇవి ఉన్నాయని చెప్పి త్రైవిద్య మాం సోమపాహ పూత పాప యజ్ఞేరిష్ట స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్యో సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్ అన్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే యజ్ఞాలు యాగాలు ఏవి చేసి అక్కడేదో పాపాలు పోగొట్టుకున్నాం అనుకుని ఆ స్వర్గతి కావాలని చెప్పి ఆ సురేంద్రలోకం అంటే స్వర్గలోకం ఈ ఇంద్రుడు ఉండే లోకాన్ని కోరుకుని దివ్యాన్ దివ్య భోగాన్ని భోగాలు మాత్రం కోరుకుంటారు. అక్కడ కోరుకుని బయట కర్మలన్నీ చేసుకుని నేను చెప్పిన విధంగా చేయకుండా అలా చేసుకుని తే తం భుక్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామకామాలవంతే అన్నారు. ఏమి అంటే అర్థం ఏంటంటే ఈ విధంగా బాహ్యకర్మలు చేసుకుంటూ బాహ్యకర్మ